ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీతలోని 13వ అధ్యాయంలో నీది మొత్తం నీదిగా చేయాలి. మనం మన దగ్గర ఉన్న వికారాలన్నిటినీ భగవంతునికి సమర్పించాలి. ఈ యజ్ఞంలో స్వాహ చేయాలి. జ్ఞాని లక్షణాలను భగవంతుడు చెప్తున్నారు. వారికి అనుభోగాల మీద ఆసక్తి ఉండదు. అంటే ఇది అనుభవించాలి, అది అనుభవించాలి, భోగ విలాసాల మీద ఆసక్తి ఉండదు. పుత్రులు, స్త్రీలు, ఇల్లు, వీటన్నిటి మీద వారికి ఆసక్తి ఉండదు. మనసులో, మాటలలో సరళత ఉంటుంది. డాబాచారం అంటే షోయింగ్ అనేది ఉండదు. ఎవరిని ఏ విధంగానూ సతాయించరు. ఇది జ్ఞానీల లక్షణం. మనం ముందుకు వెళ్తున్నాము. నిన్నటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు మీ ముందుంచాను. షోయింగ్ జ్ఞానీలలో కూడా, షోయింగ్ అంటే వ్యవహారం అహంకారంతో నిండి ఉండటం. అహంకారంతో నిండి ఉన్న వ్యవహారం వారి ప్రతి బిహేవియర్లో కనిపిస్తుంది. వ్యక్తి అహంకారంతో మాట్లాడతారు, సరిగ్గా మాట్లాడరు. ఆచరణలో అహంకారం కనిపిస్తుంది. అహంకారం అనగా డంబాకారం అంటే షోయింగ్. జ్ఞానీల మొట్టమొదటి లక్షణం వారి ప్రతి వ్యవహారంలో మధురత, మెత్తదనం, సాఫ్ట్ నేచర్ ఉంటుంది. ప్రతి వ్యవహారంలో సరళత లేదంటే వారిని జ్ఞానీలని ఎలా అంటారు? అజ్ఞాని వ్యవహారం వారు చెడు మాటలు మాట్లాడతారు, ఇతరులను సతాయిస్తారు, లేదంటే ఇతరుల ధనాన్ని దొంగలిస్తారు. జ్ఞానానికి అజ్ఞానికి మధ్య తేడా ఏముంటుంది? మనం జ్ఞానీలం. మనకి సత్య జ్ఞానం, ఆత్మ జ్ఞానం ప్రాప్తించింది. ఎంతగా మనం జ్ఞానం పెరిగితే అంతగా ఆచరణ శ్రేష్టంగా అవుతుంది, మధురంగా అవుతుంది, గౌరవపూర్వకంగా ఇతరులకు సుఖాన్ని ఇచ్చేవారు. మూడో విషయం చెబుతున్నారు, ఎవరికి ఏ విధంగానూ సతాయించకపోవటం జ్ఞానీల లక్షణం. ఇప్పుడు చూడండి, మనుషులు ఏ విధంగా సతాయిస్తారు? మాటలతో, దృష్టితో కూడా సతాయిస్తారు, వ్యవహారంతో సతాయిస్తారు. ఒకరి గురించి నెగిటివ్ దృష్టి ఉంచితే అది కూడా వారిపై ప్రభావం చూపుతుంది. అది కూడా సతాయించడమే. ఇతరులకి దుఃఖాన్ని ఇవ్వటం, అప్పుడు పరివారంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి, సంఘటనలు ఎన్నో సమస్యలు పెరుగుతాయి. మీరు ఒక అధికారిని చూడండి, ఎప్పుడు క్రోధంగా ఉండేవారిని, ఎప్పుడు వారు ఇతరులతో అగౌరవపూర్వకంగా మాట్లాడతారు. ఇలాంటి అధికారితో అందరూ భయపడతారు. ఈ భయం కారణంగా, అతని క్రోధం కారణంగా పని మీద ఎంత చెడు ప్రభావం జరుగుతుంది. ఎవరైనా పొరపాటు చేస్తే, ఏదైనా సలహా తీసుకోవాలి అన్నా, ఏదైనా అడగాలన్నా అందరూ భయపడతారు. వారి వద్దకు వెళ్ళటానికి భయపడతారు. పని చెడిపోతుంది, నాణ్యత తగ్గిపోతుంది, దూరం పెరిగిపోతుంది. పెద్దవారితో దూరం పెరిగితే సంఘటనలో కార్యం సఫలం కాదు. ప్రతి వ్యక్తి బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు, సత్యమైన మనసుతో సహయోగం ఇవ్వరు. కాబట్టి మనం ఎవరిని ఏ విధంగానూ సతాయించకూడదు. పరివారంలో కూడా మనం ఎవరిని సతాయించకూడదు. కొంతమంది ఇలా ఉంటారు, రెండు రకాల మనుషులను మనం చూస్తాం. కొందరు ఎదుటివారిని సతాయిస్తున్నామని కూడా వారికి తెలియదు, వీరితో అందరు విసిగిపోయి ఉంటారు. రెండో రకం మనుషులు, వారికి సతాయించడంలో ఎంత మజా వస్తుంది, ఇతరులను విసిగించడంలో వారు సంతోషాన్ని పొందుతారు. వీరికి నేను రెండు విషయాలు చెప్తున్నాను. ఇతరులను సతాయించడంలో సంతోషాన్ని పొందేవారు, వారికన్నా ఎక్కువగా వారిని సతాయించేవారు ఖచ్చితంగా లభిస్తారు. వారు సతాయిస్తున్నారని తెలుసుకోలేని వారు పూర్తిగా అజ్ఞానులు. వారికి ఏమీ తెలియదు. వారికి సూక్ష్మ పాపం పెరిగిపోతూ ఉంటుంది, వారి పరివారము విడిపోతుంది. కొంతమంది అంటారు, మేమేం చేశాము, అందరూ మాతో సరిగ్గా ఉండరు, మమ్మల్ని ఎందుకు ఇష్టపడటం లేదు, మా నుంచి దూరంగా ఎందుకు వెళ్తున్నారు అంటారు. ఎందుకంటే సతాయించే అలవాటు. మనం ఇతరులను సతాయిస్తే మనం సుఖంగా ఉండలేం. ఈ సిద్ధాంతం అందరూ గృహస్థులు అర్థం చేసుకోవాలి. ఇది శ్రీమద్ భగవద్గీతలోని మంచి సందేశం కూడా. ఎవరిని సతాయించవద్దు, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. కొంతమంది జ్ఞానులు కూడా ఇలాంటి వ్యవహారం ఉంటుంది, మనం దుఃఖాన్ని ఇవ్వకూడదు, తీసుకోకూడదు. దుఃఖాన్ని ఇచ్చేవారికి ఎన్నో కష్టాలు వస్తాయి. మేము ఎంతోమందిని చూసాం, కనీసం 10 కేసులు, భయంకరమైన కేసులు చూసాం. నేను భయంకరంగా ఉన్నానని అంటారు. ఎవరైతే ఇతరులను సతాయించారో వారి అంతిమగతి ఎలా ఉంటుంది? ఎంతో సమయం 4-5 సంవత్సరాలు హాస్పిటల్లోనే గడుపుతారు. వైద్యం సరిగా అందదు, ఎవరు వారిని పట్టించుకోరు. డాక్టర్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. నర్సులు మాకు సేవ చేయటం లేదు, కుటుంబంలోని వారు పట్టించుకోవడం లేదు అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ వారికి తెలియదు, వారు ఎవరినైనా సతాయించినా దాని పరిణామం ఇది తిరిగి వస్తుంది. ఇతరులు కూడా అదే వ్యవహారం చేస్తారు. ఏదైతే మీరు వారితో వ్యవహరించారో అలా. కాబట్టి మనం మన అంతిమ యాత్రను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మన అంతిమ సమయం సుఖంగా ఉండాలి, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వర్తమానం కూడా సుఖంగా ఉండాలి, ప్రేమతో నిండాలి. ఈ విషయంపై అటెన్షన్ ఉంచండి. కాబట్టి మనం ఎవరిని సతాయించకూడదు. ఈ సంకల్పం చేయండి. ఒక్క విషయం అందరికీ తెలుసు కానీ మర్చిపోతున్నారు. ఎలాంటి వ్యవహారం మనం ఇతరుల నుంచి ఆశిస్తున్నామో అలాంటి వ్యవహారమే మనం వారితో చెయ్యాలి. చూడండి, మనం ఎలాంటి వ్యవహారాన్ని ఆశిస్తాం? మీరు భోజనం తయారు చేశారు, కొంచెం ఉప్పు తక్కువైంది, రుచిలో కొంచెం తక్కువగా ఉన్నది. మీరేం కోరుకుంటారు? తినేవారు అతిథులు కూడా వచ్చారు, వారు మిమ్మల్ని మెచ్చుకోవాలని కోరుకుంటారు. వారు మెచ్చుకోకపోయినా మీరేమనుకుంటారు? వారి కోసం మేము ఇంత మంచి భోజనం చేశాము కానీ వారు ఏమీ చెప్పలేదు అని. ఒకవేళ వారు మిమ్మల్ని తిడుతుంటే, చెడుగా మాట్లాడితే, ప్లేట్ విసిరివేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటివి మనం ఇతరులతో చేస్తే. కాబట్టి మనం ఇతరులను సతాయించకూడదు. చాలా మంచి విషయం మనసు మాటలలో సరళత. ఇది జ్ఞానుల మొదటి ప్రత్యక్ష లక్షణం, వారి స్వరూపం. జ్ఞానులుగా అయ్యే మనుషులు తమ అభిమానాన్ని జయిస్తే, క్రోధాన్ని జయిస్తే వారి మనసు మాట రెండింటిలో సరళత వస్తుంది. అందరూ అర్థం చేసుకోరు. నేను ఉదాహరణ ఇస్తాను. మీకు ఏదైనా సీరియస్ రోగం వచ్చింది, ఒకవేళ మీరు సరళ చిత్తులైతే ఇలా ఆలోచిస్తారు, రోగం వచ్చింది వెళ్ళిపోతుంది. ఎవరైనా ఏదైనా అంటే, ఏమైంది ఈరోజు వారి మూడ్ సరిగ్గా లేదు, కోపం లేదు అన్నారు అంటే, ఏమైంది అని ఇలా సరళచిత్తంగా ఉంటారు. ఇదే సరళచిత్త ఆత్మల లక్షణం. ఈరోజు కార్యంలో సఫలత లభించలేదు, సరళచిత్త ఆత్మలు ఈరోజు లభించలేదు. ఏమైంది రేపు ఇంకొంచెం కష్టపడితే సఫలత లభిస్తుంది, ఈరోజు ఇదే జరగాల్సి ఉన్నది కాబట్టి తేలికగా అవ్వండి. ఇలాంటి వ్యక్తి సరళచిత్తులు. వారి మాటలు కూడా ఈ విధంగానే బయటికి వస్తాయి. మీ పరివారంలో ఒక వ్యక్తి అలా ఇలా చేస్తూ ఉంటారు. సరళచిత్త గల వ్యక్తి ఏమీ కాదు, అంతా సరే అవుతుంది. అతను తనని తాను మార్చుకుంటాడు, అంతా సరే అవుతూ ఉంటుంది. మన ఇంట్లో మంచిగా శాంతి ఉంటుంది, అందరిలో ప్రేమ పెరుగుతుంది. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తే సరళచిత్తం ఉన్న వ్యక్తి అతనికి శిక్షణను కూడా సహజ భావంతో ఇస్తాడు, ప్రేమతో ఇస్తాడు, గౌరవంతో ఇస్తాడు. నువ్వు అలా, నువ్వు ఇలా, అది చేసావు, ఇది చేస్తావు, ఇలా మాట్లాడితే ఇది సరళచిత్త కలవారు, జ్ఞాని లక్షణాలు కాదు. మనమందరం జ్ఞానిలం. మనం మన జీవనాన్ని, వ్యవహారాన్ని, మాటను, వివిధ రకాల కర్మలను సహజ భావంతో చెయ్యాలి. ఈ రోజులో ఈజీ గోయింగ్ నేచర్ అని చెప్తున్నారు. దృఢంగా అవ్వాలి, మరి చాలా సరళంగా కూడా అవ్వాలి. ఇదే నిజమైన జ్ఞానిల లక్షణం. అప్పుడే మన అన్ని సమస్యలన్నీ సరళంగా అయి సమాప్తం అవుతాయి. ఓం శాంతి.